విజయనగరం అనగానే మనకు గబుక్కున గుర్తొచ్చేది ఏంటంటే ఒకనాడు అది గొప్ప సాంస్కృతిక కేంద్రం అని. ఈ విజయనగరంలో ఎందరో గొప్ప సాహితీవేత్తలు, సంగీత విద్వాంసులు, కళాకారులు తయారై దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. అటువంటి విజయనగరంలో ఉన్న సంగీత కళాశాలలో చదువుకున్న ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ సంగీతరావు గారు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. మరి ఈ పూట కాసేపు వారితో. నమస్కారం అండి సంగీతరావు గారు.
నమస్కారం. నమస్కారం.
ఈరోజు మీరు మా శ్రోతలకు ఆనాటి సంగీత సాహిత్య విశేషాల గురించి, అలానే అప్పటి కల్చరల్ సీన్ సాంస్కృతికంగా ఎలా ఉంది విజయనగరం అప్పట్లో అని వివరించండి. ముందుగా అసలు మీకు తెలిసిన విజయనగరం గురించి మాకు చెప్పండి.
నాకు తెలిసిన విజయనగరం అంటే స్వతంత్రం రావడానికి 10 సంవత్సరాల ముందు అన్నమాట. ఆనాటికి ఇంకా విజయనగరంలో గ్యాస్ లైట్లు తప్పించి మమ్మల్ని ఎలక్ట్రిక్ లైట్లు ఉండేవి కావు. కోటలో నగార నవబతుకానా వినిపిస్తూ ఉండేది. అయ్యకోనేరుగా దేశానికి తెలిసిన అయ్యకోనేట్లో నీళ్లు పూర్తిగా ఉండి కలవ పువ్వులు, తామర పువ్వులతో నిండి ఉండేది. ఆ రోజుల్లో మాది విజయనగరం అని చెప్పుకోవడం ఎంతో గర్వం. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి మహాపండితులు, యువతల సంస్కృతంలో అయితేనేమి, యువతల సంగీతంలో అయితేనేమి, అనేక మంది కవులు గాయకులు ఉంటూ ఉండేవారు. వాళ్ళందరి చేత దేశాన్నంతటికీ కేవలం స్థానికమైనటువంటి కీర్తి ప్రతిష్టలే కాదు, ఆనాటికి దేశాన్నంతటినీ నడిపించగలిగినటువంటి మార్గదర్శకులైనటువంటి పండితులు ఉంటూ ఉండేవారు. ఈనాటికి కూడా సంగీత సాహిత్యాల్లో ప్రవీణులైనటువంటి పెద్దవాళ్ళు చాలామంది విజయనగరంతో సంబంధించిన వాళ్ళు అని చెప్పుకోవచ్చును.
మీరు అప్పటి గొప్పవాళ్ళు అనేసరికి నారాయణ దాస్ గారు, ద్వారం వారు, అలానే పేరి బాబు గారు, వీణ రమణయ్య గారు, వీళ్ళందరి పేర్లు గుర్తొస్తాయి.
మీరు చెప్పినటువంటి నారాయణ దాస్ గారు, వీణారమణయ్య గారు, బాబు గారు, ఈ మొదలైన ప్రముఖులందరూ కూడా వాళ్ళు ఆనాటికి చాలా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. అప్పుడే మేము కుర్రాళ్ళ కింద లెక్క. అందుచేత వారు అలాంటి పెద్దవాళ్ళందరినీ దూరంగా దేవుడి కోళ్ళలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నట్టు దూరంగా ఉండడం తప్పించి అంతకంటే సాన్నిహిత్యమైనటువంటి విషయం లేదు.
అంటే ముఖ్యంగా నారాయణ దాస్ గారు
అయితే, నారాయణ దాస్ గారు నేను కొంత వయస్సు నాకు వచ్చే వరకు కూడా ఆయన జీవించి ఉండడం చేత చాలా విషయాలు వారి గురించి ఇతరులు చెప్పగా విన్నవి, నేను స్ఫూర్తిస్తున్నవి కూడా ఉన్నాయి. అయితే నారాయణ దాస్ గారు ఆ రోజుల్లో ఆయన బయలుదేరారంటే ఆయన వెంట ఒక 100-150 మంది వెంట ఉండుతుండేవారు. ఆయన వెంట వెళ్ళి రోడ్డు మీదే విద్యార్థులకు ఆయన పాఠం చెబుతూ ఉండేవారు. ఇక ఆయన గురించి చెప్పుకోవాల్సిన విషయాలు అవతల సంగీతంలోని, సాహిత్యంలోని, ఏ రంగంలో చూసినా సరే ఆయన ఆయన వ్యక్తిత్వం ఆయనది అని చెప్పేసినటువంటి స్థితి పొందినవాడు ఆయన. ముఖ్యంగా సంగీతం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సంగీతజ్ఞుడిగా ఆయన గురించి ఇటీవల కొన్ని కొన్ని అభిప్రాయాలు మనకు వినిపించడం ఉంది. ఏమిటి అంటే ఆయన రచనలు కేవలం సంగీత రచనలు కావు, అవి హరికథా ప్రవచనానికి పరిమితమైనటువంటి సంగీత, పరిమితమైన సంగీత స్వరలయాల జోడింపు మాత్రమే అనే అభిప్రాయం.
అంటే సంగీత రచన అని మీరు అంటున్నారు కాబట్టి పర్టికులర్గా ఇప్పుడు సాహిత్యం కూడా మిళితమైంది ఉన్నదే కదా సంగీతం కూడా.
మన సంగీతంలో సాహిత్యం లేకుండా కేవల సంగీత రచనలు ఉన్నాయని చెప్పడానికి కొంచెం సాహసం. కారణం ఏంటంటే ప్రముఖ వాగ్గేయకారు రచనలన్నీ కూడా సాహిత్యం మీద ఆధారపడ్డవి. అయితే అక్కడ స్వరలయలు ప్రధానంగా ఉండి సాహిత్యం స్వరలయాలను అనుసరిస్తే, రాగతాళాలను అనుసరిస్తే నారాయణ దాస్ గారి రచనల్లో సాహిత్యాన్ని రాగతాళాలు అనుసరిస్తాయి. అంటే మాట మాటగా మీకు తెలుస్తుంది. అంటే లేదవనంబు పసంబుద్దు అన్న మాట మీకు మాట మాటగా తెలుస్తుంది. కద్దను వారి కద్దను వారికి కద్దు కద్దు అన్న మాట తేలడానికి మీకు ఆవృతం అయితే తప్పింది మాట తేలదు ఇక్కడ. అంటే ఇక్కడ సంగీత మర్యాద నుంచి సాహిత్యం నడిస్తే దాసు గారి రచనలో సాహిత్యాన్ని అనుసరించి సంగీతం నడుస్తుంది అని అర్థం. అందుచేత ఏమిటైంది, జనబాహుళ్యంలో రసస్ఫోరకమైనటువంటి సంగీతం ఆయన ద్వారా వెలువడింది, రచింపబడింది అని మనం అనుకుంటాం.
రసస్ఫూర్తికి ప్రాధాన్యత ఎక్కువ.
అయితే మరో చిత్రం ఏంటంటే మీకు శాస్త్రీయ సంగీత రచనలో ఎక్కువ భక్తి రచనలు, లేకపోతే మాధ్యమ యుగపు శృంగార రచనలు, పదాలు జావళీలు లాంటివి, అవి తప్పించి వివిధ రసాలను పోషించడం నిర్బంధం లేదు. వాటిలో మనకు కనిపి అటువంటి రచనలు కనిపించవు. హరికథకుడు అనేసరికి దానిలో నవరసాలని పోషించగలిగే రచనలు చేయగలిగి ఉండాలి. ఆ రచనలు కూడా కేవలం మాటలు ఇచ్చినట్టు కావు, దానిలో సంగీతంలో ఎంతో సౌందర్యంతో ఎంతో రసభావములతోటి రాగభావాన్ని చెడిపోకుండా చాలా రసస్ఫూర్తిని కలిగించే విధానంగా ఆయన తాలూకు మొట్లు మనకు కనిపిస్తాయి. ఇకను ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది, ఆయన గొప్ప హాస్యప్రియుడు కూడా. ఆయన ప్రత్యర్థి ఆ రోజుల్లో హరినాభూషణం గారు. ఇన్ని ప్రజ్ఞలు కలిగిన వాళ్ళు ఆయన. ఇక నాకు తెలిసినటువంటి మరొక వృద్ధ సంగీతజ్ఞులు వీణా రమణయదాసు గారు. వీణా రమణయ్య గారు అంటే ఆనందగిరి మహారాజ్ హాజీజాయ్ అన్నమాట. ఆయన వీణ ఆయన కచేరీలు అంటే ఆనందగజపతితో ఉండే సంబంధం వల్ల దీనివల్ల దేశంలో ఉండేటువంటి ప్రముఖ సంస్థానాలన్నింటిలోనే ఆయన కచేరీలు చేశాడు, గొప్ప గొప్ప సన్మానాలు ఆయన పొందాడు. నారాయణదాస్ గారి కంటే కూడా ఆయన వయస్సులో కొంచెం పెద్ద. నాకు తెలిసినంత వరకు ఆయన మేము వెళ్ళేసరికి ఆయన చాలా వృద్ధుడు అయిపోయింది. ఒక కాషాయ బట్టలు లాంటి కొంచెం గులాబీ రంగు బట్టలు లాంటివి కొట్టుకుంటుండేవారు. ఓ పిలక ఆయన నుంచి వెళుతుండేవారు. ఆయనలో కూడా చాలా హాస్యప్రియత ఉండేది. ఏదైనా మాట్లాడితే ఏవో సరదాగా మాట్లాడుతుండేవారు. ఏదైనా అయితే ఆయన చెప్పే రాగతాళాలకి రాగ సంప్రదాయానికి ఈనాడు వాడుకలో ఉండే వాటికి సంబంధం ఉండేది కాదు. అది ఆ రోజుల్లో మాకు తెలిసేది కాదు. ఏమిటి రామణయ్యదాస్ గారు ఇంత పెద్ద సంగీత విద్వాంసుడు, ఈ రాగానికి మరో రాగం పేరు చెప్తున్నాడు ఏమిటో అనుకునేవాళ్ళం. కానీ ఆనాటికి డిఫరెంట్ సంప్రదాయాలు ఉండేవి. ఇప్పటికీ సంగీత సంప్రదాయ ప్రజలను చూస్తే ఈనాడు వాడుకలో ఉన్న రాగాలకి వాటికి తేడా కనిపిస్తుంది. అలాగా వీణా రమణయ్య గారి సంప్రదాయం ప్రత్యేకించి ఉండేది. ఇకను వీణలో ఇప్పుడు చూడండి, మనం సితార్ వాయించేటప్పుడు ఆలాపు జోడు చాలా వాయిస్తారు కదా, అదే పద్ధతిలో మనకి రాగం తర్వాత తానం ఉంది. కానీ ఘనం అని ఆయన వాయించేవాడు. అంటే ఇప్పుడు సితార్ మీద చాలా పద్ధతిలో అంత స్పీడ్ వీణలు వాయించే పద్ధతి అప్పటికి లేదు. ఇటీవల వాయిద్యాలని కూడా ఎక్కువగా మనకి గాత్రాన్ని అనుసరించేటువంటి వాద్య విధానం తర్వాత తయారైంది. అది వాద్యం వాద్యంగా ఆయన వినిపించేవాడు అనుకుంటాను. వీరిద్దరు తర్వాత చెప్పుకోవలసినటువంటి వాళ్ళలో పేరు బాబు గారు ఉండేవారు. ఆయన మ్యూజిక్ కాలేజీలో అప్పుడు నారాయణదాస్ గారి పక్కన ఆయన వీణది వాయిస్తుండేవారు. ఆయన చూస్తే మనకందరికీ ఎంతో ఆత్మీయుడు, మనవాడు అనేటువంటి భావం కలిగించిన వ్యక్తి ఆయన. ఆయన ఎన్నో పల్లవులు, ఎన్నో స్వరజితులు, తర్వాత ఎన్నో చిట్టస్వరాలు రాశాడు.
విజయనగరం చుట్టుపక్కల అనేసరికి ఈ వేగుజుకు గ్రంథమాల, అలానే ఆంధ్రప్రచారణి గ్రంథమాల, ఇప్పుడు వీళ్ళ ద్వారా బయటకు వచ్చిన పుస్తకాలు సాహిత్యంలో చాలా గొప్ప పుస్తకాలు వేశారు వీరు. అల్లాహు అక్బర్ అని చెప్పి మన భోగరాజు నారాయణమూర్తి గారు రచన, అలానే కంకణం ఆయన పద్యకావ్యం, అంటే ఇవి మనకు గబుకున తొందరగా గుర్తొచ్చే విషయాలు అన్నమాట. నారాయణమూర్తి గారి గురించి,
నారాయణమూర్తి గారి గురించి నాకు తెలిసింది ఏమిటంటే ఆయన కాలేజీ పండితులుగా ఉండడం తెలుసును. వారి దగ్గర నేను చదువుకుపోయినా వారి దగ్గర చదువుకునే వయస్సులో ఉండేవాడిని. అప్పుడు నేను హై స్కూల్లో చదివాడిని, ఆయన కాలేజీలో ఉండేవారు. ఇకను ఆయన ఉపన్యాసం చెప్పిన, ఆయన పాఠం చెప్పిన అది గుండెకి హత్తుకుపోయి ఉండేది. ఆయన ప్రతి పద్యం, ఏ పద్యం చదివినా సరే అలాగ తన్మయంగా మన వాళ్ళు చూశారు. కలస్వనం అంటారే, అంటే ఇదమిధంగా అనిర్వచనీయమైన సంతోషాన్ని కలిగించేటటువంటి పద్ధతిలో ఉండేది ఆయన మాట చేష్ట కూడా. ఆయన చూడ్డానికి ఈయననే నారాయణమూర్తి గారు అనాలనిపించేది. కానీ ఆయన మాట వింటే అత్యద్భుతంగా వినిపించేది. ఆయన ప్రతి పద్యం, ఆయన దగ్గర చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా సాహిత్యంలో ఎంతో అభిరుచి కలిగించేవాడు ఆయన. అలాగే కాలేజీలో కావ్యకంఠ గుర్తు సూర్యనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. ఆయన శుద్ధ గ్రాంధికవాది, మాట్లాడితే ఆయన మామూలు పాఠ్యభాగం అంతా కూడా 2 రోజులు పూర్తి చేసేసేవాడు. అక్కడి నుంచి వ్యాకరణం, ఆ వ్యాకరణం గురించి ఆయన ఏవోపు చెప్పి మహాకవులు కూడా ధూర్తకవి దుష్టకవి అంటూ ఉండేవాడు. ఇకను మరో ప్రధానమైన వ్యక్తి ఆ రోజుల్లో బుర్రా శేషగిరిరావు గారు. బుర్రా శేషగిరిరావు గారు అంటే ఆంధ్ర భారతీయ తీర్థం అని ఒక సంస్థను స్థాపించారు ఆయన. అదే ఆంధ్ర రీసెర్చ్ యూనివర్సిటీ కూడా. ఆ రోజుల్లో విజయనగరంలో ఉండే ప్రముఖ పండితులందరినీ కూడా దానిలో డీన్ కింద తాతారాయ రాయుడు శాస్త్రి గారు దానిలో సంస్కృతానికి, అలాగే ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథకి, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు సంగీతం, వీళ్ళందరూ డీన్స్ అనమాట. ఆయన చేసిన సంస్థ వల్ల గొప్ప ఉపయోగం ఏంటంటే ఆనాడు చాలామంది యువకులోకంలో చాలా ఉద్రేకాన్ని, సాహిత్యంలో అభిరుచిని ప్రతి కళలోని కూడా ప్రదర్శించడానికి ఒక రంగస్థలం ఉంటూ ఆయన ఏర్పాటు చేయగలిగాడు. దాంతో ఆనాడు యువకులోకాన్ని చాలా అది ప్రోత్సాహకరంగా ఉంటుండేది. కళావర్ రింగ్ ఈ పేరు అందరికీ తెలిసిన పేరుల్లో ఒకటి ఆ రోజుల్లో. ఆవిడ పేరు సరిదే లక్ష్మీనరసింహ. ఆమె తాలూకు నాట్య కార్యక్రమం ఉంటే వేల కొద్ది జనం విరగబడి వచ్చారు. ఆ మైసు లేవు, స్పీకర్ లేని ఆ రోజుల్లో ఇన్ని వేల మంది ఆవిడ పాట వినగలిగేవారు, ఆవిడ తల నృత్యం చేసి చూడగలిగేవారు. అది ఏమిటి, కూచిపూడి నాట్యమా కాదు, భరతనాట్యమా కాదు, ఏమీ కాదు. అయినప్పటికి కూడా ఇన్ని వేల మంది అతి తన్మయంగా ఆ నాట్యం చూడగలిగేవారు. అది చాలా గొప్ప కళనే అనుకుంటాను నేను. కారణం ఏంటంటే ఏ దానికి ఏ పేరు పెట్టకపోయినా సరే అది ఉత్తమ కళే కదా. ఇంతమందిని ఆకర్షించింది సామాన్యమైన కళ అయ్యి ఉండదు. ఇక ఆ రోజుల్లో నారాయణ దాస్ గారితో అంత కీర్తి ప్రతిష్టలు సంపాదించిన మనిషి బొబ్బిల్ దాస్ గారిని ఒక ఆయన ఉండేవాడు. ఈ హరికథలో కాణి హరికథ అని ప్రచారం చేసిన వాడు ఆయనే.
మరి మీరు మెడ్రాస్లో ఫిలిం ఫీల్డ్ కూడా చాలా పాపులర్, అంటే ముఖ్యంగా ఘంటసాల గారితో మీ అసోసియేషన్ చాలా గొప్పదని.
అది వ్యక్తిగతమైన అనుబంధమే. అంతగా సినీలో నేను అంత ప్రముఖ స్థానం పొందాను కూడా నేను చెప్పడం నమ్మకం లేదు. నాది అనేటటువంటి మమకారం నాకు ఇప్పుడు కలగలేదు కూడా. ఇది చిత్రం ఏంటంటే, ఘంటసాల గారు మా ఫాదర్ తాలూకు స్టూడెంట్ అవ్వడం చేత నేను ఆయనతో పనిచేసే అవకాశం నాకు కలిగింది. నేను 1954 అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో చంద్రహాస చంద్రహారం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో పల్లెటూరు ఏవో ఇలాంటి సినిమాలు అప్పుడు ప్రారంభించాయి. 5-6 పిక్చర్లు ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళిపోవద్దు, మీరు ఇక్కడ ఉండాల్సిందని ఆయన అప్పుడు ఉండడంతో ఆ ఉండడం అలా అంతవరకు ఉండిపోయి ఆయనతో 20 సంవత్సరాలు నేను కలిసి పనిచేసి, ముఖ్యంగా ఆయనతో హార్మోనియం ఆయనకు అలవాటు ఉండేది కాదు ఎక్కువ, ఆయనతో హార్మోనియం వాయించడం, స్వరాలు రాయడం, అవన్నీ కూడా ఆర్కెస్ట్రాకి ఇవ్వడం, ఇవి నా పని కింద ఉండేవి. నా ఎడల ఆయన చాలా సదభిప్రాయంతో ఉంటుండేవారు కూడా. అంచేత ప్రతి ఏ సందర్భంలో కూడా ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంటూ ఉండేది. ఇలా చెప్పుకుంటే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవాల్సింది. దాని అయితే ఏ ఒక్కడి గురించి ఒక మాట కాదు, ఒక్కొక్క గురించి ఒక్క ప్రసంగం చేసుకుని తగినటువంటి అవకాశాలు కలిగిన వ్యక్తులు వాళ్ళు.
చాలా నమస్కారం అండి. నమస్కారం.